नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। చదువుతుంది శ్రీమద్భాగవతం దశమ స్కందం 3వ అధ్యాయం 3వ భాగము 51 శ్లోకం 46 లద్భాం జనః దుర్లభం అత్ర మానుషం కదంచిత్ అవ్యంగం అయత్నతః అనఘ పాదా అరవిందం నభజతి అసత్మతి గృహాందకూపే పతితా యథా పశుః। లబ్ధాజనో దుర్లభమత్ర మానుషం లబ్ధాజనో దుర్లభమత్ర మానుషం కథం చిద్దవ్యయత్నతో అనంగా కథం చిద్దవ్యయత్నతో అనంగా పాదారవిందం నభజతస్మతీర్ పాదారవిందం నభజతస్మతీర్ గృహాందకూపే పతితో యథా పశుః గృహాందకూపే పతితో యథా పశుః లబ్ధాజనో దుర్లభమత్ర మానుషం లబ్ధాజనో దుర్లభమత్ర మానుషం కథం చిత్తవ్యగ్నయత్నతో అనంగా కథం చిత్తవ్యగ్నయత్నతో అనంగా పాదారవిందం నభజత స్మతీర్ పాదారవిందం నభజత స్మతీర్ గృహాందకూపే పతితో యథా పశుః గృహాందకూపే పతితో యథా పశుః లబ్ధాజనో దుర్లభమత్ర మానుషం కథం చిత్తవ్యగ్నయతతో అనంగా పాదారవిందం నభజతస్మతీర్ గృహాందకూపే పతితో యథా పశుః లబ్ధా పొంది జనః పురుషుడు దుర్లభం దుర్లభమగు అత్ర ఈ జగత్తులో మానుషం మానవ జన్మను కథంచిత్ ఏదో ఒక దొంగ అవ్యజ్ఞం వికలాంగము కానిది అయత్నత అప్రయత్నముగా అనంగా ఓ పాపరహితుడా పాద నీ పాదములను అరవిందం పద్మముల వంటి నభజతి భజింపనివాడు అసత్మతి అవిశుద్ధ బుద్ధి గలవాడు గృహాందకూపే ఇల్లను చీకటి నూతిలో పతిత పడినవాడు యథా వలె పశుహు పశువు। అర్థం చెప్పింది యేసు భక్తివంశల ప్రభుపాదు వర్షులు। భావము దుర్లభము అత్యంత ప్రతిష్ఠితమైన మానవ జన్మను అప్రయత్నముగా పొందియు నీ పాద పద్మములు భజింపని వ్యక్తి అశుద్ధ భుక్తి కలిగినట్టువాడు। అందకుపమనేటి పశువు వలె అందకుపోన పల్లెడు పశువులే అట్టి వ్యక్తి గృహాందకుపోనబడును। భాష్యము మన నిజమైన ఇల్లు భగవద్ధామలో ఉంది। లౌకిక గృహంలోనే ఉండిపోయేది గట్టి సంకల్పము కలిగి ఉన్నప్పటికీ మృత్యు మనలను క్రూరముగా ఈ లౌకిక కళాప రంగస్థలం నుండి బయటికి పంపేయను। గృహంలో ఉండిటి గాని ప్రియజనుడి అనురాగం కలిగినట్టు గాని తప్పు కాదు, కానీ మన శాశ్వతమైన గృహము భగవద్ధామలు కలదని మనం తప్పక తెలుసుకోవలను। మానవ జన్మను మనకు అప్రయత్నంగా వచ్చబడదని అయత్నత అనే పదము సూచించను. మన దేహమును మనం తయారు చేయలేదు, కనుక ఈ దేహం నాది అనే మూర్ఖత్వంతో కలుగురాదు. మానవ జన్మ భగవత్ప్రసాద వరము, దానిని భగవత్ చైతన్యం పరిపూర్ణవంతుడికి ఉపయోగించుకోవాలను. దీన్ని తెలుసుకున్నవాడు కొననివాడు అసన్మతి మందబుద్ధి కలవాడు అనబడను. ఓం అజ్ఞాంతిమందష్ట జ్ఞానాంజంచాకయ చక్షుణ్ణంతేం తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుమదాయ కృష్ణదస్తాయి బుద్ధి శ్రీమతే భక్తివేదంత స్వామితి రామని నమస్కారేశ్వరదేవి గౌరవాన్ని ప్రచారని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాలని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీద్వైత కదాధర శ్రీవాసాది గౌరవభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క శ్లోకం ప్రత్యేకంగా మానవ జన్మ ఏ విధంగా ఇవ్వబడింది, అది దేనికోసం ఉపయోగించాలి అనే విషయం గురించి చెప్తోంది. గడిచిన ముందు శ్లోకాల్లోని మచ్చుకుందుడు శ్రీకృష్ణుని కీర్తిస్తూ నేను నా యొక్క జీవితాంతా కూడా వృధా చేసుకున్నాను, నిజమైన లాభం ఏంటంటే నీ యొక్క భక్తి సేవ చేయడం, కానీ ఈ సంసార శోకంలో నేను చిక్కుకుని ఉన్నాను అని తన యొక్క బాధని శ్రీకృష్ణ ముందు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నిన్న జరిగిన క్లాస్లో నిత్యమంత ప్రభు 40 శ్లోకానికి చాలా చక్కని తరగతిని ఉపన్యాసం చేశారు. దానిలో అర్థవంతంగా లేని అంటే వ్యర్థమైన కార్యక్రమాల కోసం ప్రజలు తమ జీవితాలంతా కూడా ఉపయోగిస్తున్నారు. బంగారు లాంటి ఈ మానవ జన్మని భగవంతుడికి భక్తి సేవ చేయకుండా వృధా చేసుకుంటున్నారనే విషయాన్ని గురించి చర్చించారు. అదేవిధంగా ఇప్పుడు ఈ తరగతిలోని మచ్చుకుందుడు మళ్ళా కృష్ణుణ్ణి ఇంకా ఎక్కువగా మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇంకా చెప్తున్నాడు. దుర్లభము అత్యంత వికసితమైన మానవ జన్మను అప్రయత్నముగా పొంది నీ పాద పద్మములు భరించిన వ్యక్తి అశుద్ధ భక్తి అవిశుద్ధ భక్తి కలవాడు. అంటే అవిశుద్ధ అంటే మంచి బుద్ధి లేనివాడు, శుద్ధ బుద్ధి అంటే ప్యూర్ ఇంటెలిజెన్స్, అది లేకుండా అన్ ఇంటెలిజెన్స్ కలిగి ఉన్నాడు, అజ్ఞానం కలిగి ఉన్నాడని. అంధకూపమును పలిడి పశువులే అట్టి వ్యక్తి గృహాంధకూపమును పడను. ఇక్కడ కూపము అంటే ఎండ్లెస్ డెప్త్ అన్నాడు. భాగవతం ఏం చెప్తుందంటే 7th క్యాంట్లోని కూపము అంటే ఎండ్లెస్ డెప్త్ అంటే చివరంటూ లేదు, చివరంటూ లేని ఎంతో లోతైన ఒక ప్రదేశం లేక గొయ్యలాంటిది. అందులో పశువు కానీ పడినట్టయితే దానికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే దానికి ఎండ లేదు, అది వెళుతూనే ఉంటుంది. అటువంటి అంధకుపోనిడి పడిన పశువు వలే వ్యక్తి గృహాంధకుపోను పడును అంటున్నాడు. గృహము అనే అంధకుపోని ఇక్కడ అర్థం చెప్తున్నాడు అంటే ఈ గృహంలో కూడా ఎవరైతే గృహస్థుడు ఉన్నాడో భగవంతుని భక్తి సేవ చేయడో లేదా భగవంతుని గుర్తించడో ఆ వ్యక్తి కూడా ఈ అంధకూపం అనే గుహలో ఏ విధంగా పసుపు పడితే ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటుందో అదేవిధంగా గృహస్థుడు కూడా లేదా వ్యక్తి కూడా ఈ గృహం అనే కూపంలో పడి నా భార్య నా పిల్లలు నా యొక్క సంపద నా యొక్క ఇల్లు ఇటువంటి వ్యామోహాలతో దానిలోనూ కొట్టుమిట్టాడుతూ చిక్కుంటూ ఉంటాడు, అందులోంచి బయటపడడం వాడి తరం కాదనేసి చెప్తుంది. ఏ విధంగా అయితే పశువు యొక్క గోతపడినట్టయితే దాన్ని బయటాడడం కష్టమవుతుందో అదేవిధంగా ఈ యొక్క వ్యామోహం కలిగిన వ్యక్తి ఈ గృహంలో చిక్కుని దానిలోంచి బయటపడలేడు అని చెప్తున్నారు. భాషల్లోని మన నిజమైన ఇల్లు భగవద్ధామలో ఉంది. నిజానికి మనందరం కూడా ఈ ప్రపంచానికి సంబంధించిన కావం. చిల ప్రభుపాద గారు ఒక ఉపన్యాసంలో ఏం చెప్తారంటే పోలీసు విభాగం అనేది దొంగలకి క్రూరులకి లేదా దుష్టులకి చాలా కఠినాత్మకం కనిపిస్తుంటుంది, కానీ అదే పోలీసు విభాగం సమాజంలో ఉన్న వ్యక్తికి రక్షణ చేకూరుస్తుంటుంది. దాన్ని ఉదాహరణకు పైన తీసుకున్నట్టుగా ఈ యొక్క భౌతిక జగత్తంతటి కూడా దుర్గాదేవి బద్ధజీవులను అందరూ కూడా శిక్షిస్తూ ఉంటుంది, దాన్ని నిర్దిస్తుంటుంది. కానీ అదే దుర్గాదేవి ఈ యొక్క జగత్తులో ఉన్న భక్తులను మటుకు సంరక్షిస్తూ వాళ్ళని ఆధ్యాత్మిక ప్రపంచానికి పంపించే విధంగా సహాయం చేస్తుంది. ఒకే విభాగంలో ఉన్న వ్యక్తి ఒకరిని శిక్షిస్తున్నారు, రెండవ భాగం రెండవ క్రమని రక్షిస్తున్నారు. ఇది ఏ విధంగా అంటే భగవంతుని గుర్తించిన వ్యక్తిని శిక్షించబడుతున్నాడు, భగవంతుని గుర్తించి ఆయనకు భక్తిస్థితిలో నిమగ్నమైన వ్యక్తి రక్షించబడుతున్నాడు, ఆధ్యాత్మిక ప్రపంచానికి పంపబడుతున్నాడు. అందువల్ల మనందరం కూడా ఈ జోగానికి వచ్చింది దేనికోసం అంటే శిక్షణ అనుభవించడం, శిక్షణ అనుభవించి శిక్షణ పొందడం కోసం. శిక్షణ పొందిన తర్వాత, శిక్షలో పరిపూర్ణ అయిన తర్వాత మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి పొందడానికి అర్హులవుతాం. అందువల్ల నిజానికి మన యొక్క ఇల్లు ఈ ప్రదేశం కాదు. లౌకిక గృహంలోనే ఉండిపోయే గట్టి సంకల్పం కలిగి ఉన్నప్పటికీ మృత్యు మనం క్రూరముగా ఈ లౌకిక కలాప రంగస్థలం నుండి బయటకు పంపివేయను అని చెప్తాను. ఈ ప్రపంచంలో నేను ఖచ్చితంగా ఉంటాను, నేను ఇక్కడి నుంచి కదలను అని మనం టెస్ట్ వేసి కూర్చున్నా కూడా మృత్యుమని సులభంగా ఇక్కడి నుంచి తీసి బయటపడేస్తుంది, బయట రంగస్థలం నుంచి బయటకు వస్తుంది. కొన్ని కొన్ని సమయాల్లో నాటకాలు మనం చూస్తుంటాం, నాటకంలోని దర్శకుడు ఒకరికి ఒక రకమైన పాత్రను ఇస్తూ ఉంటాడు, మీరు పలానా పాత్రను పోషించు, నువ్వు పలానా పాత్రను పోషించు. ఆ పాత్రలో అతడు ఉద్రేకంతో తనకు ఇచ్చిన సమయం కన్నా ఎక్కువసేపు ప్రదర్శిస్తూ ఉన్నాడు అనుకో, దర్శకుడు అతను జుడుబట్టి కిందలవుతాడు, ఎందుకంటే నీ సమయం అయిపోయింది బయట రాని. అతను ఆ స్టేజ్ నుంచి వంచినవాడు పక్కలు అవుతాడు. అదేవిధంగా ఈ జగత్ అనే యొక్క నాటక రంగంలోని వ్యక్తి చేసే తన కార్యక్రమాల సమయం పూర్తయిన తర్వాత మృత్యు అతన్ని బలవంతంగా బయటకు లాగేస్తుంది. గృహంలో ఉండటం కానీ ప్రియజనుల అనురాగం కలిగడం కానీ తప్పు కాదు, కానీ మన శాశ్వతమైన గృహము భగవద్ధానం మీద కలదని మనం తప్పక తెలుసుకుని వెళ్ళం. అయితే ఇప్పుడు ఈ జగత్లో ఉండడం తప్ప లేదంటే నా యొక్క ప్రేమైన వ్యక్తులతో కలిసి ఉండడం తప్ప, వారితో సంచరించడం తప్ప అంటే అదేం తప్పు కాదు, అది మంచిదే. కానీ మన యొక్క శాశ్వతమైన గృహం ఎక్కడుంది, భగవద్ధానంలో ఉందనే విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి అని ఇక్కడ చెప్తుంది. ఆ విధంగా తెలుసుకున్నట్టయితే మనం ఈ యొక్క జగత్తులో శిక్షణ అందిస్తాం, కష్టాన్ని ఎదుర్కొంటాం. అందువల్ల మానవ జన్మ మనకు అప్రయత్నంగా వచ్చేయబడింది, అయత్నత అనే పదం సూచిస్తుంది. అప్రయత్నం అంటే ఎన్నో జన్మలు యొక్క మన ముందు ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం 84 లక్షల జన్మలు ఉన్నాయి. 84 లక్షల జన్మల్లోని కొన్ని వృక్షరాశులు, కొన్ని జంతురాశులు, కొన్ని జలచరాలు, కొన్ని పక్షులు, కొన్ని కోరుమగాలు, లాస్ట్గా వచ్చేది మానవులు. ఈ మానవులు తన జన్మ అనేది ఎంతో విలువైనది, దీన్ని సక్రమంగా ఉపయోగించుకోని చెప్తుంది. అందు ఎన్నో జన్మలు కాలం దాబట్టి అతి అరుదుగా లభించింది ఈ మానవ జన్మ, దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవని చెప్తుంది. ఈ దేహాన్ని మనం తయారు చేయలేదు, ఈ దేహం నాది అని మోర్కృతం పగరాదు. అందులో ఈ దేహం మనం, ఈ దేహం కాదు మనం ముందు చర్చించిన ఏ దేహం కూడా మనం తయారు చేయలేదు. కానీ ఈ దేహంలో మనం ఎప్పుడైతే ప్రవేశించామో ఈ దేహం నాది అని మనం మోర్కృతం భావిస్తూ ఉంటాం. అటువంటి భావన మనం ఆ విధంగా పలకరాదు. మానవ జన్మ భగవత్ వరప్రసాదితము అని చెప్తారు. ఈ మానవ జన్మ అంది భగవంతుని యొక్క వరము, ఆయన కృపదారం మనం పొందాం కానీ మరే విషయంతో కాదు, ఎందుకంటే అటువంటి దొరలిపోయింది మానవ జన్మ పొందడం. ఇతర జన్మల్లో ఏ ఒక్క సందర్భంలో కానీ ఏ ఒక్క విషయంలో కానీ ఎక్కడ కూడా భగవంతుని గురించి మనం అవగాహన చేసుకోవడం కష్టం, అసలు వీలు కాదు. అవి కనీసం కొంచెం కూడా పరిచయం చేయలేవు, గుర్తించలేవు. కేవలం మనిషి మాత్రమే ఆ విషయం గుర్తిస్తాడు, ఎందుకంటే మనిషికి వికసితమైన చైతన్యం ఉందని పైన చెప్తుంది. అత్యంత రచితమైన మానవ జన్మను రచిత అంటే కాన్షియస్నెస్, చైతన్యం అభివృద్ధి చెంది ఉంది కాబట్టి ఆ చైతన్యం ద్వారా అతడు భగవంతుడు అని గుర్తించగలుగుతాడు. అది కేవలం మానవ జన్మలో మాత్రమే వెలుగుతుంది. కానీ మానవ జన్మలో ఊహించబడిన ఆ యొక్క గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మనం పశువు అవుతాం అంటుంది. అదే విషయాన్ని మహాభారతం కూడా ఆహార నిద్ర భయమైదరించ సమన్యమయతాను పశుభీ నారాయణం ధర్మైన హేతో అధిక విశేషో ధర్మైన హీన పశుభీ సమాన అని చెప్తుంది. ఆహారం నిద్ర మైభైన అనేవి పశువులకి జంతువులకి మనకి సమానంగా ఉన్నప్పుడు కూడా వాటికి మనకి ఉన్న వ్యత్యాసం కేవలం తెలివి చైతన్యం. ఇది మనలో మాత్రమే ఉంది, వాటికి లేదు. కానీ అటువంటి ఆ తెలివిని చైతన్యాన్ని మనం ఉపయోగించినట్లయితే, దాన్ని సర్కంగా దాన్ని ఆచరణలు పెట్టినట్టయితే మనం పశుకి సమానం అంటుంది, అంటే మన పశుతో సమానం అవుతుంది అంటాం. ఇక్కడ ఆ విధంగా ఉపయోగించుకుండే వండేవాడు అందకుపోను పడే పశువు వలె గృహాంధకుపోను పడను అంటున్నాడు. మనకు కూడా ఆ తెలివిని ఆ చైతన్యాన్ని భగవత్ సేవల కోసం, భగవద్ భక్తి కార్యక్రమాల కోసం భగవంతుని గుర్తించినప్పుడు మనం ఈ గృహాంధక పనులు పడిన వాళ్ళు అవుతాం, పశువులతో సమానం అవుతాం అని చెప్తుంది. అందులో యొక్క గొప్ప అవకాశాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి అని చెప్తుంది. అలా ఉపయోగించిన వాడిని మందబుద్ధి కలవాడు అంటే బుద్ధి లేని వాడు. ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఇంటెలిజెన్స్ వర్క్ చేయట్లేదు. కొన్ని సందర్భాల్లోని మన యొక్క భక్తి సేవలు ఆచరించినప్పుడు కూడా మనకున్న ఈ యొక్క జ్ఞానం ద్వారా, మనం ఆచరిస్తున్న పద్ధతుల ద్వారా కూడా మనం ఆ యొక్క మాయా సంబంధిత కార్యాలు మన మీద ప్రభావితం అయినప్పుడు మనకున్న నిజమైన బుద్ధి కానీ మనకున్న ఈ యొక్క పరిజ్ఞానం కానీ ఇది ఆ సమయానికి సమయానికి వచ్చేది. అప్పుడు మనం వాలంటరీ ఆర్ బై ఫోర్స్ ఆ యొక్క యాక్టివిటీలో అంటే ఆ యొక్క పనిలో నిమగ్నం అవుతాం మాయా జయంతి కార్యక్రమంలో. ఆ విధంగా మనం మన యొక్క భక్తి సేవల్లోని ఈ యొక్క కష్టాన్ని కానీ లేదంటే తీవ్రమైన విలాపాన్ని మనం పొందుతూ ఉంటాం. ఎందుకోసం అంటే మనకున్న ఈ జ్ఞానం ద్వారా కానీ లేదంటే ఈ యొక్క విజ్ఞానం ద్వారా కానీ ఏదైతే మనం ఈ యొక్క మాయాజంత కార్యక్రమం మన ప్రభావం చూపిస్తున్నాయో వాటి నుంచి మనం ఎదుర్కొని నిలబడగలడం కానీ లేదా దాన్ని తప్పించుకుని బయటపడడం కానీ ఆ కార్యక్రమం జరగట్లేదంటే అప్పుడు కూడా మనం మందబుద్ధిగానే ఉంటాం. ఎందుకంటే అప్పుడు ఏదో మనకు అంత జ్ఞానం ఉంది కానీ ఆ యొక్క విపత్కర పరిస్థితి బయటపడటంట తీరినప్పుడు మనం మందబుద్ధిగానే గుర్తించబడతాం. మరి అటువంటి ఈ యొక్క మనలో అంతా ఈ మందబుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు కూడా మన మందబుద్ధి వస్తున్న కారణం ఏంటంటే దాని కింద మళ్ళీ రకరకాల అంశాలున్నాయి. అదేంటంటే ఒకటి మనని ఈ యొక్క మిథ్యాహంగారము, భ్రాంతి, దుస్సాంగత్యము, శాశ్వతం అనే విషయం తెలియకుండా ఉండడం వల్ల లేదా కామం ద్వారా ప్రేరేపించడం ద్వారా ద్వంద్వాల నుంచి బయటపడకుండా ఉండడం ద్వారా మనం మన దగ్గర ఈ జ్ఞానం ఉన్నా కూడా ఆ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టలేకపోతున్నాం లేదంటే ఆ యొక్క విపత్కర పరిస్థితి బయటపడలేకపోతున్నాం. దీని కారణం ఏంటంటే ఈ దేహం నేను అనుకుంటా ఉన్నాం అదే మంది, అది మిథ్యాహంకారం. ఈ మిథ్యాహంకారం వల్లే ఈ జగత్తులో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎన్నో రకాల దుఃఖాలను బాధలు పొందుతూ ఉన్నారు. ఈ జగత్తులో మనం జన్మ తీసుకున్న తర్వాత మనతో వచ్చి పట్టుకొచ్చినట్టు ఏం లేదు, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతున్న తర్వాత మనతో తీసుకెళ్తున్నట్టు ఏం లేదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఈ జన్మ తీసుకుంటామో ఇది నాది అనుకుంటాం, ఈ దేహం తీసుకోగానే ఈ దేహం నాది అనుకుంటాం, వెంటనే ఈ సంబంధిత వ్యక్తుల్ని నా వాళ్ళు అనుకుంటాం, ఏ ప్రదేశంలో ఉంటామో ఈ ప్రదేశం నాది అనుకుంటాం. ఈ విధంగా మనం ఆ యొక్క ప్రదేశానికి వ్యక్తులతో సంబంధాన్ని పెంచుకుని ఈ యొక్క దేహాహంకారము కలిగి ఉన్నాం, మిథ్యాహంకారం కలిగి ఉన్నాం. మిథ్య అంటే ఏదైతే నిజం కాదో ఆ నిజం అనుకోవడం. అహం అంటే నేను, ఆకారం అంటే ఈ యొక్క స్వరూపం. ఏదైతే నిజం కాదో తాది నిజం అనుకుంటూ దాన్ని నేనే అనుకుంటూ భావించడానికి మిథ్యాహంకారంగా గుర్తించబడుతుంది. అందులో మనందరూ కూడా మిథ్యాహంకారం ఉన్నాం కాబట్టి ఈ ఇంత జ్ఞానం కలిగినప్పుడు కూడా లేదా ఈ యొక్క అనుభవం కలిగినప్పుడు కూడా ఈ శాస్త్ర అవగాహన కలిగినప్పుడు కూడా మనం ఈ యొక్క మాయాజంత ఉపతిగత కార్యాలు మన మీద ప్రభావితం చూపుతున్నప్పుడు మనం దాని నుంచి బయటపడలేకపోతున్నాం, దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం. అందువల్ల దాని నుంచి మనం ఎట్లా బయటపడాలి లాస్ట్ మనం చర్చిద్దాం. అందులో ఈ యొక్క అత్యంత దుర్లభమైన మానవ జన్మని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి లేదంటే మనం మన జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళు అవుతామని చెప్తున్నారు. ఎవరు పుచ్చుకుందుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ భగవంతుని. కానీ మనందరూ కూడా ఈ జగత్తు జన్మ తీసుకున్న తర్వాత గుణసంగమం ద్వారా ఈ యొక్క దేహాన్ని నేననే గర్వంతం కలిగి ఉండి కొద్దిపాటు కాలే మనం జీవిస్తాం కానీ ఈ జగత్తులో కొద్దికాలే ఉండి ఈ జగత్తు నేనే ప్రభువు, ఇది నా ప్రదేశం అనుకుంటూ దీని మీద మనం అజిబాయించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ విధంగా ఇక్కడ అనుభవించడం కోసం లేదా భోగించడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం కానీ మనకు వీలు కావట్లేదు. భగవంతుడు చెప్తున్నాడు సర్వ జగత్తంతా కూడా నాయక ఆధ్వర్యంలో ఉంది, నాయక నేతృత్వంలో నిలుస్తుంది. మయాదక్షిణ ప్రకృతి సూర్య సచరాచరం హేతు నాయక ఉంటే జగత్ ప్రకృతితే అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. సమస్తం కూడా నాయక ఆధ్వర్యం నడుస్తుంది, మా యొక్క ఆధ్వర్యం లేదని. కానీ మనం అనుకుంటున్నాం ఈ జగత్తులో అంతా కూడా నా ఆధ్వర్యం నడుస్తుంది అనుకుంటున్నాం, ఏది కాదు. మనం ఈ జగత్తులో ఎంతకాలం అయితే ఎంతో కొంత గౌరవం కావాలని కోరుకుంటామో వాంఛిస్తామో అంతకాలం మనం కృష్ణుకు శరణాగతి పొందడం సాధ్యం కాదు మనకి. అందులో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క భావం నుంచి బయటపడాలి. కానీ భగవంతుడు ఈ జగత్తులో మనిషి జన్మ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక నైపుణ్యాన్ని లేదా అర్హతని అనేది భగవంతుడు ప్రసాదించాడు. దేనికోసం అంటే ఆ యొక్క నైపుణ్యం ద్వారా అతడు తనకి జీవనభూతి చేసుకుంటూ తిరిగి భగవంతు సాన్నిధ్యాన్ని చేరుకోవడం కోసం లేదా భగవంతుని గుర్తించడం కోసం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో. కానీ మనం ఆ విధంగా చేయకుండా తనకు సుతృప్తి ద్వారా అంటే నా సుప్రయోజనం ద్వారా జరిపించింది ఈ యొక్క ప్రగతి లేదంటే ఈ యొక్క కీర్తి లేదు కావచ్చు ఈ యొక్క నైపుణ్యం కావచ్చు ఇది రావాలి జరిగింది అనే భావంతో గర్వంతో మనం ప్రవర్తిస్తుంటాం. ఆ విధంగా ఉండడం ద్వారా మనం విపత్కర పరిస్థితి ఎదిగినప్పుడు దాని నుంచి మనం బయటపడే అన్నది మనకు వెలుకట్లేదు. ఉదాహరణకి చిన్న అంశాన్ని మనం చర్చించినట్లయితే ఒక బలమైన చెట్టు నిటారుగా పెరుగుతుంది, దానికి నీళ్లు వర్ష నీళ్ళ ద్వారా అంతా కూడా పుష్కలు మెరుస్తూ అది ఎంతో చెట్టుకు చెట్టుగా పెరిగింది హైట్గా. కానీ దాని పక్కనే ఇంకొక చెట్టు దానికున్న వేళ్ళన్నీ కూడా భూమిలోకంటూ సంచరించుకుంటూ తన పైన ఉన్న మొక్కలంతా కూడా విశాలంగా పచ్చించుకుంటూ పక్క పక్కన మళ్ళీ సపోర్ట్ చేసుకుంటూ పెంచుకుంటుంది లేక మర్రి చెట్టు. బలమైన ఎదురుగాదులు లేదా తుఫాను ఏర్పడినప్పుడు ఏదైతే నిటారుగా ఉన్న చెట్లు ఉన్నాయో అవి పిల్లపల్లమి నుండి ఉరిగిపోతే కింద పడతాయి. కానీ ఈ మర్రి చెట్టు అనేది తనకు వేలని కూడా భూమిలో పాతుకుపోయి ఉంటాయి కాబట్టి అదే సమయంలో దాని పక్కన ఓడలతో తన చుట్టూ కూడా అది సంరక్షించుకుంటుంది కాబట్టి ఎంత ఈదురుగాదులు వచ్చినప్పుడు పోయి ఎంత భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు కూడా ఆ చెట్టు అట్లాగే ఉంటుంది. అదేవిధంగా భక్తుడైనవాడు తనకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తన యొక్క వేలుని అనే యొక్క ఆధ్యాత్మిక శక్తిని లేదంటే ఈ యొక్క భగవంతుత భక్తియుత విశ్వాసాలని లేదా నమ్మక భావాలని ఈ యొక్క భూమి లోతులకంటూ అంటే తన యొక్క హృదయాంతరంలో మీదకి భగవంతుడి విశ్వాసాన్ని పెంచుకుంటూ శక్తి సంచరించుకోవాలి. ఆ విధంగా చేసుకుంటూ అదే సమయంలో బాహ్యంగా ఏదైతే ఈ యొక్క మరివృక్షం తన పరిసరాల్లో ఉన్న ప్రాంతాలతో మరివడం ద్వారా విస్తరించిందో అదేవిధంగా తన కార్యక్రమాల ద్వారా ఇతరితర భక్త సన్నిహిత భక్తుల సాంగత్యం ద్వారా తన యొక్క విస్తరణ పెంచుకున్నప్పుడు అప్పుడు బలమైన విపత్కర పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు లేదంటే మాయాజనితమైన కార్యాలు మన మీద ప్రభావం చూపించినప్పుడు మనం ఎదుర్కొ నిలబడగలుగుతాం, దాన్ని దాటి బయటకు వెళ్ళగలుగుతాం. కానీ అట్లా కాకుండా మనం కేవలం ఒక నేను నా వాటికి నేనే స్థిరంగా ఉంటాను, నేను ఎవరో ఒక సహాయం తీసుకున్నాను అంటూ నిటారుగా మనం తిరిగి వెళ్తున్నట్టయితే మన ఊళ్ళంటూ ఈ యొక్క భూమి పాత్రలకు వెళ్ళలేదు. అదే సమయంలో విస్తరించుకోవడం జరగలేదు కాబట్టి అప్పుడు ఈ బలమైన ఎదురుగాల ద్వారా ఎంత పెద్ద చెట్టు అయినప్పుడు కూడా అది పెళ్ళపెళ్ళ విరుగుతూ కింద పడిపోతుంది. అందులో మనకున్న ఈ యొక్క నైపుణ్యాన్ని కానీ లేదంటే కీర్తిని కానీ లేదంటే సశక్తిని కానీ మనం ఎట్టి బస్సులో కూడా గర్వం పొందకూడదని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అందులో మనకు ముఖ్య ఉద్దేశం భగవంతుని శరణాగతి పొందాలి, ఆ యొక్క కార్యక్రమంలో నిమగ్నం కావాలండి. అందులో ఈ యొక్క మానవ జన్మ అనేది ఎంతో గొప్పది, దీన్ని ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలండి. దానికి 12 దగ్గర ముళ్ళు స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ అది 12 దగ్గర రావాలంటే 24 గంటల సమయం అది వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే మానవ జన్మ అనేది మనకి మన యొక్క సక్రమంగా భగవత్ సేవలు ఉపయోగించకుండా దాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లయితే తిరిగి మానవ జన్మ పొందడానికి మళ్ళీ 84 లక్షల జన్మలు మనం తిరిగి ప్రయాణించి రావాలి. ఆ సమయానికి వచ్చిన తర్వాత మళ్ళీ భగవంతుని భక్తి సేవ దొరుకుతుందా అని దొరుకుతా అంది అది ఎవరికి కూడా అంచనా వేయలేం. అందులో అటువంటి దుర్లభమైన దాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు అని ఈ యొక్క ముచ్చుకుందుడు వివరిస్తున్నాడు. దీని సన్నివేశం సంబంధించిందిగా ఒక చిన్న కథను మనం తీసుకున్నట్లయితే వ్యక్తి ఏ విధంగా భౌతిక లాభాలు పట్ల లేదా సంపదల పట్ల ఆకర్షుడై జీవితాన్ని వృధా చేసుకున్న తర్వాత దానికి ఎట్లా విముక్తులు కావడం కోసం సహాయపడడంది చిన్న కథ తీసుకున్నట్లయితే ఒక రాజు తన దేశంలో తన సంపదను పట్ల తీవ్రమైన వ్యామోహంతో రాజు పరిపాలన సంపదంతో అనుభవిస్తూ జీవితం గడుపుతూ ఉంటాడు. అదే ప్రాంతానికి ఒక సాధువు ఆ యొక్క రాజు దగ్గరకు వచ్చి తన యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన బోధని తెలియజేశాడు. సాధు యొక్క ముఖ్య కర్తవ్యం ప్రజలందరూ ఏవైతే భోగభోగాల్లో నిమగ్నం ఉంటారో వాళ్ళందరినీ ఆ యొక్క బంధుల నుంచి విడిపించి చేయడం సాధువుకు ముఖ్య కర్తవ్యం. అందువల్ల ఓ రాజా, నీవు దేశాన్ని అంతా బాగా పరిపాలిస్తున్నావు కానీ నీ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నువ్వు గమనించట్లేదు అని తత్వబోధన చేస్తాడు. అప్పుడు రాజు చెప్తాడు, నువ్వు చెప్పిన తత్వం అంతా నాకు బాగానే ఉంది కానీ ఇప్పుడు నేను ఆచరించలేని నా వల్ల కాదు, నీకు కావాలంటే ధనం కావాలంటే తీసుకో, లేదా నీకు వసతి కావాలంటే ఏర్పాటు చేస్తాను, లేదా నీ వచ్చిన పని చూసుకో అని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క సాధు సరే అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పెళ్లి ముందు ఏం చెప్పాడంటే, ఓ రాజా నీకు సందేశాన్ని ఇస్తాను, ఆ సందేశాన్ని నువ్వు అనుసరించినట్టయితే నీ జన్మ నీకు అర్థమవుతుంది అని చెప్పాడు. సరే ఏం చెప్పాడంటారు, నీ దేశంలో ఎవరైనా ఒక మూర్ఖుడు ఉంటే ఆ మూర్ఖునికి ఒక చేతకర ఇచ్చి నీ రో నీ రాజ్యం అంతా అతను రోజంతా తిరుగుతూ ఉండాలి. ఆ విధంగా అతనికి నెల జీత బత్యం ఇస్తూ ఉండు, అది ఆ విధంగా చేయడం నీ యొక్క సమస్య పరిస్థితి పడుతుందని చెప్పాడు. అప్పుడు సరే చూద్దామని చెప్పి రాజా సాధన పంపేస్తాడు. తర్వాత మంత్రిని పిలిచి మనకు రాజ్యంలో ఎవరైనా మూర్ఖుడున్నా చూస్తాడని చెప్తాడు. మంత్రి తన వేగులు పంపించి రాజ్యంలో మొత్తం పరీక్షించే పరిస్థితిగా ఒక వ్యక్తి దొరుకుతాడు, వాడిని పట్టుకుని వస్తాడు. ఓ రాజా, ఇతడు పరమ మూర్ఖుడు, ఇతనికి మనం అనుకున్నట్టుగా మనం పని అప్పచెప్పచ్చు అనుకుంటాడు. సరే అని చెప్పి రాజా చెప్తాడు, ఓ మూర్ఖుడా, నీకు ఈ కర్ణ ఇస్తాను, ఈ కర్ర తీసి నువ్వు ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం వరకు రాజ్యంలో ఉంటే తిరగాలి. నీ యొక్క పోష్టాపారం అంతా కూడా నెలకి కావాల్సిన జీతపత్యం నేను ఇస్తాను, ఇది నీ పని ఇంకేం లేదన్నాడు. సరే నీ ఆజ్ఞ అని చెప్పి అతను కర్ర తీసుకుని ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాడు. రోజంతా కూడా ఆ రాజ్యం తిరుగుతూ ఉన్నాడు. ఇట్లా కాలం గడిచిపోయింది. 20-30 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రాజు వృద్ధాప్యంలోకి వచ్చాడు. అతనికి మరణ సమయం ఆసన్నమైంది. అప్పుడు రాజు తన యొక్క పోషణభారాన్ని, లేదంటే పరిపాలన విభాగాలని కూడా తన యొక్క మంత్రి కుమారులకు అప్పచెప్పాడు. సంపద అంతా ఇతర పరివారాలకు అప్పచెప్తూ ఉన్నాడు. ఇంకెవరికైనా నేను చేసిన బ్యాలెన్స్ వర్కే ఉందా, పని నేను చేసిన పనులు మిగిలిపోయా అని ఆలోచిస్తూ ఉన్నాడు. సాధారణంగా మనం కూడా సమాజంలో కూడా ఎవరైనా మన మృత్యు సమయం ఆసరైనప్పుడు తన తన బాధ్యతను గుర్తించుకుంటాడు. భార్య పిల్లలకు ఇవ్వాల్సిన ఇచ్చానా, లేదంటే అప్పులను తీర్చిపెట్టానా, లేదంటే ఎవరికైనా నేను చేసిన పనులు ఉన్నాయా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. సహజంగా ఆ సమయం భగవంతు గురించి ఆలోచించాలి, కానీ ఈ యొక్క వ్యామోహం వల్ల, బంధనం వల్ల వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా రాజు కూడా సేమ్ అదే భావన కలిగి ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. అన్ని పూర్తయ్యాయి కానీ ఒకటి మిగిలిపోయింది, ఆ మూర్ఖుడు గురించి పంచిపోయానే అని చెప్పి మంత్రిని పిలిచి ఆ మూర్ఖుని పట్టరా అని చెప్పాడు. మంత్రి వెళ్ళాడు, మూర్ఖుని పట్టుకొచ్చాడు. ఆయన, మూర్ఖ, నువ్వు చాలా కాలంగా ఈ పనిచేసి ఎంతో సేవ చేశావు, నీకు నేను ఒక ముగింపు పోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ ప్రదేశాన్ని వదిలిపోతున్నాను. అప్పుడు మూర్ఖుడు అన్నాడు, అవునా రాజా, ఎక్కడ వెళ్తున్నాను, చాలా దూరమైన ప్రదేశానికి, ఎవ్వరూ రాని ప్రదేశానికి అని చెప్పి. ఓహో అట్లానా, అయితే మరి మార్గ మధ్యానికి ఏమైనా తినుబండాలు కట్టుకున్నాను. నాయన, నువ్వు మూర్ఖుడివి, నీకేం అర్థం కాదు, అక్కడికి వెళ్ళినప్పుడు ఏమి తినుబండాలు కట్టుకెళ్ళావు నాయన అన్నారు. సరే కనీసం వాడు పరివారాన్ని పట్టుకెళ్ళండి, మీకు సహాయం చేస్తాను, అందుకే నేను మూర్ఖుడు అని చెప్పారు. నువ్వు మూర్ఖుడు కాబట్టి నీకు అర్థం కాదు, పరివారం కాదు కదా, నా సంపదలు రావు, నా భార్య రాదు, ఎవరూ రాదు నాయన, మరి ఎక్కడ వెళ్తున్నారంటే అని చెప్పలేను నాయన. అప్పుడు మూర్ఖుడు ఈ విధంగా రకరకాల ప్రశ్నలతో అతను వేధిస్తా ఉంటే, ఇక రాజుని, నువ్వు మూర్ఖుడు కాబట్టి ఏ ఇటువంటి ప్రశ్నలు వేస్తా ఉన్నావు, ఇక నీ ప్రశ్నలు ఆపు అని చెప్పి, ఇప్పుడు నీ వచ్చిన పని అంతా పూర్తయింది, నేను నా మనసమే ఆశమైనండి, అందులో నీ తాలూకా బాధ్యతని ఇంకోళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నాను. అందులో నీకేదో నీ ఇంతవరకు నువ్వు ఎవరైతే మూర్ఖుడని గమనించావో, నువ్వెంత తెలియవు కాబట్టి, రాజ్యం తెలియవు కాబట్టి, రాజ్యంలో నీకు ఎవరైనా మూర్ఖ కర్మలు ఉంటే ఆ మూర్ఖుడికి ఈ కర్ర ఇచ్చినట్టయితే నీ పని పూర్తయిపోతున్నాను. అప్పుడు మూర్ఖుడు బాగా ఆలోచించి తన చేతులకు రాజు చేతుంటాడు. అప్పుడు రాజు కోపించి, ఓడి మూర్ఖుడా, నువ్వు నిజంగా మూర్ఖుడివే, నీ ఇంత పెద్ద రాజుని పెట్టుకుని నా చేతిలో కర్ర పెడతావు. అప్పుడు మూర్ఖుడు ఆ యొక్క వ్యక్తి రాజుతో విడిగా అంటాడు, ఓ రాజా, నిజంగా మూర్ఖుడు నువ్వే, ఈ ప్రపంచంలో మందంటూ ఏమీ లేదు, కానీ మన్నంటూ లేని దానికోసం నువ్వు ఎక్కువ తాపత్రయపడున్నావు. నువ్వు ఎప్పటికీ తీయరాని ప్రదేశం కోసం వెళ్ళడం కోసం వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళాలని ఎలా వెళ్ళాలి, ఎందుకోసం వెళ్ళాలి, ఎందుకు ఆ పని కార్యక్రమం చేయాలి అనే విషయం పట్ల ఆలోచన లేదు, అందులో నిజంగా మూర్ఖుడు అంటూ అప్పుడు తన గురువు ఇచ్చిన ఆ తత్వపదిని మళ్ళీ అతను రిపీట్ చేస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క తత్వపది రిపీట్ చేస్తాడో అప్పుడు రాజుకు అర్థమవుతుంది, ఒక 30 సంవత్సరాల క్రితం ఏ సాధువుతో వచ్చి ఆ తత్వజ్ఞానం బోధించాడో అదే విషయాలు మళ్ళీ ఈ వ్యక్తి చెప్పడం గమనించి నువ్వెవరో అడుగుతాడు. అప్పుడు ఆ యొక్క రాజుతో చెప్తాడు, నేను ఆ యొక్క సాధు యొక్క శిష్యుడిని, నీ ఆ సాధు నీవే మార్పు తెప్పించడం కోసం, నీకు మానవ జన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం, భగవంతుని భక్తి సేవ చేయడం కాకుండా భౌతిక విషయాల్లో పూరి ఈ యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటున్న ఉద్దేశంతోనే నీకు తెలియటం కలగడం చేయడం కోసం నా యొక్క గురువు ఈ విధంగా చేశాడని చెప్పాడు. అప్పుడు ఆ రాజు వెంటనే బాధపడి, నేను నీ గురువు ఇచ్చిన సూచన తీసుకుండా నా జీవితాన్ని వృధా చేసుకున్నాను, దయచేసి నన్ను తప్పు మన్నించని ఆ యొక్క శిష్యుడు కాలం పడతాడు. అదే సమయానికి సాధువు వాడు అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత, రాజా, ఇప్పటికైనా తెలుసుకున్నావు నీ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ఈ క్షణం కొద్ది సమయం ఉంది కాబట్టి ఈ కొద్ది సమయంలోని భగవంతుని యొక్క నామాన్ని ఆయనకు లీలని వినడం కోసం ప్రయత్నం చేసినట్లయితే ఆయన నామజపం ఎప్పుడైతే చేస్తావో ఇప్పటికైనా నీకు ఆ గొప్ప అవకాశాన్ని మళ్ళీ కోల్పోకుండా తిరిగి మళ్ళా ఇంకొక బెస్ట్ జన్మ అంటే మానవ జన్మ పొందగలుగుతావు. ఎందుకంటే మా ప్రభువు గారు చెప్తున్నారు ఎవరైతే భగవంతుని భక్తి సేవ చేస్తాడో పరిపూర్ణంగా చేసినట్టయితే ఈ జన్మలో భగవంతుని చేరుకుంటాడు. ఒకవేళ ఏ కొద్దిపాటి తగుదలు ఉన్నా ఖచ్చితంగా అతను మానవ జన్మ తీసుకుంటాడు, కానీ అధోగ జన్మ పొందే అవకాశం లేదు అని చెప్తాను. అందులో నువ్వు ఈ దొరికిన ఈ కొద్ది క్షణాన్ని భగవత్ సేవల కోసం లేదా భగవంతు నామ ఉచ్చారణ కోసం సమయాన్ని వెచ్చించినట్టయితే నువ్వు ఖచ్చితంగా మానవ జన్మ తీసుకుంటావు. ఆ జన్మ తీసుకుంటావు తన యొక్క జన్మని చెద్దం చేసుకోవు అని ఆ యొక్క సాధు రాజుకి తెలియజేశాడు. అందువల్ల మనకు దొరికిన గొప్ప అవకాశాన్ని మనం చక్రంగా ఉపయోగించుకోవాలి. ఇందులో కొన్ని కోటాను కోట్ల వ్యక్తుల్లో ఏ కొద్ది మందో ఆధ్యాత్మిక జీవితం తీసుకోవడం కోసం ఆశ చూపిస్తారు. అందువల్ల కృష్ణుడు చెప్తున్నాడు మనుష్యానం సహస్రేషు ఖచ్చిత యథశుద్ధే ఖచ్చిత శ్లోక రెండు శ్లోకం వచ్చాను ఖచ్చితం వేతత్వం ఫోర్ శ్లోక. అందులో లక్షల కొద్ది వ్యక్తులు ఏ ఒకటి భక్తి మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం కోసం ఆసక్తి చూపిస్తాడు. అట్లా ఆసక్తి చూపిన వ్యక్తుల్లో ఏ ఒక్కరో భగవంతుడు ఇతరే అని తెలుసుకుంటాడు. అట్లా తెలుసుకున్న కొద్ది మందిలో ఎవరో ఒక్కడే భగవంతుని నామాన్ని ప్రవేశిస్తాడు అనేసి కృష్ణుడు చెప్పాడు స్వయంగా. అందులో అటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం అనే కొన్ని కోటానుకోటిన వ్యక్తుల్లో కొద్దిమందిగా మనం వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం కోసం భగవంతుని గుర్తించడం కోసం మనం వచ్చాం. ఇక్కడ వచ్చిన తర్వాత మనం కృష్ణుడే దేవదేవుడు అని గుర్తించాం. అంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ గా తయారే మనం. మరి కృష్ణుడే దేవదేవుడు అని గుర్తించిన తర్వాత ఆయన ధామం చేరుకునే మార్గంలో మనం ఉన్నాము. అందరూ ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని ఈ గొప్ప విలువైన మానవ జన్మని దుర్వినియోగం చేసుకుండా అంటే కాలయాపన చేయకుండా మనం భక్తి సేవలు ఎప్పుడైతే మనం తీవ్రతను పెంపొందించుకుంటామో అప్పుడు ఆ భగవద్ధామం చేరుకోవడానికి అర్హులవుతాం అనేది ఇక్కడ ముఖ్యం తెలుసుకోవాల్సింది. నిజానికి మనం ఈ దేహం కాము, ఈ దేహంతో చేసే ఏ కార్యం కూడా భగవత్ని యొక్క ప్రమేయం లేకుండా జరగదు. మనం ఈ దేహం ఖచ్చితంగా నో డౌట్, కానీ మనం మాటల రూపంలో చెప్తున్నాం లేదా శాస్త్ర రూపంలో విషయాలు చదువుతున్నాం, కానీ ఆచరణ రూపంలో మనకి దానిలోకి తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే దాన్ని బట్టి ఇంకా మనం ఎంతో ఎక్కువ శిక్షణ పొందాల్సిన సమయం ఉంది. అందువల్ల మనం ప్రతి క్షణం కూడా ఆ యొక్క ఈ మనిషికి ఉన్న సహజ నైపుణ్యం ద్వారా కావచ్చు, సహజమైన ప్రగతి ద్వారా కావచ్చు, మనం ప్రలోభపడి లేదా గర్వం చెంది ఇది నా సులభము లేదా నా యొక్క సశక్తి ద్వారా పొందాలనే భావంతోకి రాకూడదు. అట్టువంటి గర్వాన్ని మనం పెంపొందించుకున్నట్లయితే మన యొక్క భక్తి సేవలు అది పెద్దమైన ఆటంకం అవుతుంది. అది ఒక్క అడుగు కూడా ముందుగా లేదు, వెనకే లాగేస్తుంది. అన్నట్టు ఈ యొక్క భక్తి సేవ దొరికిన గొప్ప అవకాశాన్ని మనం గర్వం చెంది మనకున్న ఆ యొక్క లాభాన్ని చేర్చకూడదు. అందులో ఇక సంపద వల్లది యొక్క మనం ఎగ్జాంపుల్ మన యొక్క సమాజంలో కొంతమంది గొప్ప ధనవంతులుగా ఉండొచ్చు, లేదా గొప్ప కొంతమంది గొప్ప శక్తివంతులుగా ఉండొచ్చు, కొంతమంది గొప్ప తెలివితేటలు కలిగి వ్యక్తులుగా ఉండొచ్చు, కొంతమంది రకరకాల కళల్లో గొప్ప నైపుణ్యం కలిగి ఉండొచ్చారు, కొంతమంది రకరకాల కార్యాలని ఎంతో నేర్పు చేయగలిగిన వ్యక్తులు కలిగి ఉండొచ్చు. వారు వారి కార్యాలు చేస్తుంది కేవలం భగవత్ సేవను సంబంధిత కార్యాలను కోరుకు కావచ్చు, అవన్నీ కూడా అదే విధంగా మిళితం చేయాలి అంటే కలిపి చేయాలి అంటే అసృష్టిగా చేయాలి సమృద్ధిగా చేయాలని ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అట్లా కాకుండా మనకిచ్చిన ఆ గొప్ప అవకాశం నేను నాది అని ఇది నా కోసమే నా శుభలాభం జరిగింది నా ప్రయత్నం ద్వారా జరిగింది అనుకున్నట్టే అది గర్వం అవుతుంది మూర్ఖత్వం అవుతుంది. ఏది ఏ విధంగా మనకి లాభం చేపడుతుంది కూడా దానికి ప్రేరణ కలిగించేది భగవంతుడే. భగవంతునికి ప్రేరణ లేకుండా ఎవరి తర కూడా కాదు ఏ వ్యక్తి కూడా, అయితే మన భక్తి సేవ చేసే వ్యక్తి కావచ్చు లేదా భక్తి సేవ చేయని సాధన వ్యక్తిని కావచ్చు, ఎవరు ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా దానికి అనుమతి ఇచ్చేవాడు కేవలం భగవంతుడే. ఆయన అనుమతి అనేది లేకుండా ఏ కార్యం కూడా జరగదు. ఉదాహరణకి క్లాసులో విషయాన్ని నేను ఏ విషయాలు ఎంతో అద్భుతంగా చెప్పాలనుకుని వచ్చినప్పుడు వ్యాసాస్త్రం కూర్చున్నప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అనేది కేవలం భగవంతుడు నాకు ప్రేరణ ఇస్తేనే చెప్పగలుగుతాను. ఒకవేళ భగవంతుడు నాకు ప్రేరణ ఇవ్వనట్టయితే నా ఎంత నేను బాగా ప్రిపేర్ అయినప్పటికీ ఎన్నెన్నో విషయాలు గొప్ప చెప్పాలనుకున్నప్పటికీ కూడా నా దగ్గర నుంచి రావు బయటికి, ఎందుకంటే అక్కడ అనుమతి ఇచ్చేవాడు భగవంతుడు. అందులో ఆ విషయాన్ని మనం గర్తించాలి. అదేవిధంగా మనం చేసే భక్తి కార్యక్రమంలో మన కృష్ణ సేవ కావచ్చు లేదంటే అర్జంత కొరకు సంతృప్తి కొరకు చేసే కార్యక్రమం కావచ్చు, ఎంత బాగా చేస్తాం అంత బాగా చేస్తాం మనం ఊహించవచ్చు. దానికి అనుమతి భగవంతుడు ఇచ్చినప్పుడే మనం చేయగలుగుతాం. అనుమతి ఉన్నప్పుడు మనం ఏ పని కూడా ఏం చేయలేం. దానివల్ల అదే మనం భగవంతుని నిందించడం వీల్లేదు, అలాగని ఇతరులు నిందించడం కూడా వీల్లేదు. అట్లనమాట అందులో మనకి ఇవ్వబడిన ఆ యొక్క నైపుణ్యాన్ని గర్వంతో మనం చేజర్చకూడదు, లేదంటే దాన్ని వృధా చేసుకోకూడదు అనేది కొంచెం తెలుసుకోవాలి. దీనికి ఈ యొక్క ఎలా భగవంతుడు మనకి ప్రేరణ కలిగిస్తాడు, ఎట్లా మనతో పాటు ఉంటాడు, ఎన్ని ఎన్ని విధాలుగా మనకి భగవంతుడు సహాయం చేసినప్పుడు కూడా మనం దాన్ని విడిచిపెట్టి దూరంగా ఉంటామని దానికి చిన్న కథ తీసుకున్నట్టయితే, ఒక వ్యక్తికి నలుగురు భార్యలు ఉన్నారు. అయితే మొదటి భార్య అతనికి ఎన్నెన్నో వసతులు ఇచ్చి ఆమెను బాగా జల్సా చేయిస్తున్నాడు, ఏం అడిగిందో ఇస్తున్నాడు, అన్ని రకాల భోగాలు చూపిస్తున్నాడు. అదేవిధంగా రెండో భార్యకి ఎక్కడ వెళ్ళినా కూడా తన వెంట తీసుకెళ్తున్నాడు, ఏ ప్రశ్నలు కూడా అక్కడ తన వెంట తీసుకెళ్తున్నాడు. మూడో భార్యకి తన కష్టకాలను కూడా చిచ్చిస్తూ ఉండాడు ఇప్పుడు కూడా, ప్రతిరోజు కూడా. కానీ నాలుగో భార్య గురించి ఒకరోజు కూడా పట్టించుకున్నాడు కదా, ఆ మొక్కను చూశాడు కాదు. ఈ విధంగా అతని కాలం గడిచిపోతుంది. ఒకరోజు అతని యొక్క మనసమే ఆశ్రయిన తర్వాత నలుగురు భార్యలు చుట్టు చేరారు. అప్పుడు అతను అడిగాడు, నేను మొదటి భార్యను పిలిచి నేను ఎంతో నిన్ను బాగా చూసుకున్నావు కదా, నీకు అడిగిందాలు ఇచ్చాను కదా, నీకు సర్వభోగాలు చేకూర్చాను కదా, నువ్వు నాతో పాటు వస్తావు. అప్పుడు ఆ భార్య చెప్పింది, నేను నీతో పాటు రాను, కావాలంటే ఆ యొక్క శ్మశానానికి వస్తాను, అదే రాని చెప్పింది. సరే రెండో భార్య అడిగాడు, నువ్వన్నా నాతో వస్తావు. అప్పుడు రెండో భార్య చెప్పింది, నువ్వు వెళ్ళిపోగానే నేను ఇంకోటి వెళ్ళిపోతాను చెప్పింది. ఆ మాట చెప్పేసరికి వీడు ఆశ్చర్యపోయాడు. సరే మూడో భార్య అడిగాడు, నువ్వన్నా నాతో పడుస్తాం, నేను ఇది రాలేను, కావాలంటే గడప వరకు వస్తాను, గడప దాటి రాలేను అని చెప్పింది. అప్పుడు నాలుగో భార్య చూసి అడగడానికి అతనికి ముఖం చెల్లలేదు, ఎందుకంటే ఒకరోజు కూడా ఆమె చూడలేదు, ఆమె గురించి మాట్లాడలేదు కాబట్టి పలవంచుకున్నాడు. అప్పుడు నాలుగో భార్య స్వయంగా ఆయన దగ్గరికి వచ్చి, ఎవరు వచ్చినా రాపా నేను దగ్గరికి వస్తాను, నీతోనే ఉంటానని చెప్పింది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటి భార్యకి అడిగిందల్లా ఇచ్చి సర్వభాగాలు చేకూర్చుంది ఈ దేహం. ఈ దేహాన్ని మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు ఏం కావాలంటే అవి ఇస్తాం. మంచి వస్త్రాలు ఇస్తాం, సొత్తు మంచి సొత్తుతో స్నానం చేస్తాం, సెన్స్ వేస్తాం, అడిగిందల్లా తినిపిస్తాం. ఒకటేంటి, ఈ దేహాన్ని ఎంత బాగా చూసుకోవాలో అల్లారం ముద్దుగా చూసుకుంటాం, నో డౌట్. మరి ఎంతగా చూసుకుని ఈ అల్లారం ముద్దుగా ఈ దేహం ఇది మనతో పాటు వస్తుందంటే ఏమి రాదు. ఎక్కడ దాకా వస్తుంది? శ్మశానం వరకు. అక్కడ దాకా ఖాళీ, ఫినిష్. అందులో మన ఈ దేహం కూడా మనతో రాదు, ఎందుకంటే ఇది మనతో కాంతి భగవంతు ఇచ్చింది కాబట్టి అది మనతో రాదు. ఇక రెండోది ఏంటంటే కీర్తి. అది కీర్తి సంపద లేదంటే నేమ్ అండ్ ఫేమ్. దీన్ని ఎంతో బాగా చూసుకుంటాం, మనం ఎక్కడికి వెళ్తే మనతో పాటు పట్టుకెళ్తూ ఉంటాం, పలానా పలానా అండి, ఇస్ గ్రేట్ అండి అని పట్టుకెళ్తూ ఉంటాం. అది మనతో వస్తుందంటే కాదు, మనం చనిపోగానే ఇంకోటి వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోతుందంటే, ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పలానా మంత్రి, ముఖ్యమంత్రి పలానా అని చెప్పి అనుకోండి, వాడు చనిపోయిన ఆ ముఖ్యమంత్రి పదవి ఇంకోటి వెళ్ళిపోతుంది, ఆ ముఖ్యమంత్రి వాడితో ఉంటుంది, మళ్ళీ వాడి చనిపోతే వాడితో ఇంకోటి వెళ్తుంది. ఈ విధంగా కీర్తి అనేది వ్యక్తి ఎప్పుడైతే మారిపోతుందో అతను వదిలిపెట్టి ఇంకోదాని వెళ్ళిపోతుంది. అందరూ అది కూడా మనతో పాటు రాదు. ఇక మూడోది, తన కష్టకాలు ఎప్పుడు చెప్పుకునేది భార్య. మరి ఆ భార్యని ఓన్లీ కష్టకాలు చెప్పుకుంటాడు కానీ ఆమె ఎప్పుడు మనతో వస్తుందంటే మనతో పాటు రాదు, కేవలం గడప వరకు వస్తుంది. ఇంట్లో ఉన్న ఇల్లాలు భర్త చనిపోతే మసంద రాదు, గడప వరకు వస్తుంది, గడప దాటి బయటకు రాదు. ఇక చివరిగా ఉండేది పరమాత్మ, భగవంతుడు. ఆ భగవంతుడు మనతోనే ఉన్నాడు, ప్రతి క్షణం మనం దర్శిస్తూ ఉన్నాడు. కానీ ఆయన గమనించకుండా మనం మన యొక్క దైనంద కార్యక్రమంలో తీవ్రమైన ప్రయాస కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన వైపు చూడలేదు కాబట్టి, చూసినా చూడనప్పుడు కూడా ఆయన మనతోనే ఉన్నాడు, మనతోనే, మనం ఏ జన్మ తీసుకున్నా కూడా మనతోనే వస్తున్నాడు. అందుకే ఈ కథలో నాలుగు భార్యలో నాలుగో భార్య మనతో ఉంటుంది కాబట్టి ఆ నాలుగో భార్య ఎవరంటే దేవదేవుని శ్రీకృష్ణ భగవానుడు. ఆయనతో ఎప్పుడైతే మన సాంగత్యాన్ని, ఆయన పట్ల ఉన్న భక్తి సేవ భావాలు మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో, ఆ కార్యక్రమం నిమగ్నం అవుతామో, అప్పుడు మనం ఈ జన్మని చేతార్థం చేసుకున్న వాళ్ళు అవుతాం, లేదు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అలా కాకుండా ఆ భగవంతుని సాంగత్యాన్ని కానీ లేదంటే ఆయన గుర్తించకుండా ఉన్నట్టయితే మనం మన జన్మనికి న్యాయం చేస్తున్నారు కాకుండా, వీళ్ళకి ఎవరైతే కీర్తి ఉందో లేదంటే ఎవరైతే భార్య ఉందో ఎవరైతే దేహం ఉందో దీనికి మనం ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని జన్మలుగా నువ్వు సేవ చేసినప్పటికీ వాడి వల్ల ఉపయోగం లేనేలేదు అని చెప్తుంది. దీనికి భాగవతం నాలుగో అధ్యాయంలోని వృషభదేవుడు కాదు, 100 కుమారులు ఎవరు కొన్నారు? వృషభదేవుడు తన కుమారుడు వివరిస్తున్నాడు, నాయన ఈ సంపదలు పట్ట లేదా భవంతులు పట్ట భోగాలు పట్ట ఆశ పడద్దు. మనిషి అన్నవాడు ఖచ్చితంగా 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ యొక్క వైరాగ్యం తీసుకుని ఆధ్యాత్మ మార్గం అభివృద్ధి చెందాలి. ఆ విధంగా నేను నా ధర్మాన్ని ఆచరిస్తున్నాను. మీరు కూడా మీ యొక్క సంపదల్ని ఏదైతే ఇచ్చానో వాటిని తీసుకుని ఈ దేశాన్ని ప్రజలను సక్రమంగా పరిపాలించండి. మీ యొక్క వయసు పూర్తయిన తర్వాత, 50 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు కూడా ఆధ్యాత్మిక మార్గం స్వీకరించండి. ఈ యొక్క ప్రలోభాల పట్ల, అంటే సంపదల పట్ల, భవంతుల పట్ల, లేదంటే అందమైన భార్యల పట్ల వ్యామోహం చెందదంటూ తన విశ్వదేవుడు తన కుమారుడికి బోధిస్తున్నాడు. ఎందుకంటే విశ్వదేవుడు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినాడు, ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి తన యొక్క జీవితాన్ని సక్రమమైన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే ఉపయోగించాలని భావన కలిగి ఉన్నాడు కాబట్టి రాజ్యాన్ని కానీ అందమైన భవంతులు కానీ ఎంతో మంది భార్యలు కానీ విలువైన సంపదలు కానీ వేటు పట్టే వ్యామోహం లేకుండా పూర్తిగా రాజ్యాన్ని ప్రదర్శించి అరణ్యవాసానికి వెళ్ళాడు. అదేవిధంగా తన కుమారులు కూడా చేయమని చెప్తా ఉన్నాడు. మరి ఈ సమాజంలో, ప్రస్తుత సమాజంలో ఎంతమంది తండ్రులు కుమారులకు ఆ విధంగా ఉండండి అని బోధిస్తానంటే అప్పుడు కనే కనిపించదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ సమాజాన్ని ఎట్లా బోధించాలి, ఎట్లా నువ్వు ఇక్కడ స్థిరంగా ఉండాలని చెప్పేవాడు, కానీ ఇది ఇక్కడ శాశ్వతమైనది కాదు, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే అనే విషయాన్ని ఎవరు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే వారికి ఎవరు కూడా ఆజ్ఞాన జ్ఞానం లేదు కాబట్టి. అందువల్ల మనందరూ కూడా ఈ యొక్క ఆజ్ఞాన జ్ఞానం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనం చర్చించినట్టుగాను ఈ యొక్క మిథ్యాహంకారం, భ్రాంతి, దుస్సాంగత్యము, శాశ్వతత్వం తెలియనివాడు, కామ ప్రవృత్తులు, ద్వంద్వానికి బయటపడడం తెలియనివాడు, వీరు భగవంతుని శరణాగతి పొందడం వాడు వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. మరి వారిని ఎట్లా మనం ఓవర్కమ్ చేయొచ్చంటే, మిథ్యాహంకారం నుంచి మనం బయటపడాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాతకాల భక్తి కార్యక్రమాన్ని ఖచ్చించాలి, ఖచ్చితంగా ఆచరించాలి. ప్రాతకాలం అంటే బ్రహ్మోత్సవంలో ప్రతి ఒక్క నిద్రలేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆచరిస్తూ భగవంతు నామ సంకీర్తనని ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే వ్యక్తి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తాడో అటువంటి వ్యక్తి మిథ్యాహంకార భావన నుంచి బయటపడతాడు. ఇది ప్రభుపాదం చెప్పేది. అందులో మన యొక్క ఇస్కాన్ ఆర్మీస్లో ప్రభుపాదం ఇచ్చిన ముఖ్య ఉద్దేశం ప్రాతకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఉదయాన్న 3 గంటలకల్లా నిద్రలేసి ఈ యొక్క మంగళాది కార్యక్రమాలు, భగవంతుని నామ సంకీర్తనలు, జప కీర్తన చేయడం ద్వారా మనం చేయగా మన యొక్క హృదయంలో ఉండే ఈ కర్మశాలను కూడా తరిగి నేను ఈ దేహాన్ని కాను, నేను ఆత్మస్వరూపమైన భావనలోకి రాగలుగుతాం. నెక్స్ట్ ఏంటంటే భ్రాంతి. భ్రాంతి అంటే ఏదైతే నిజం కాదో అది నిజం అనుకోవడం అన్నమాట. ఈ నిజం కాదు నిజం అనే దాన్ని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా భాగవత శ్రవణం చేయాలి. ఎప్పుడైతే భాగవతం శ్రవణం చేస్తాడో, చదవడం కాబట్టి శ్రవణము, చదివేదానికన్నా వెండం అనేది ఎంతో గొప్పదే. శ్రవణం చేయగా మనకి ఈ ప్రదేశం అంతా కూడా భ్రాంతితో కూడుకున్నది అనే విషయం, అంటే నిజమో ఇది అబద్ధమో అనే విషయం మనకి డిస్క్రిమినేషన్ అంటే విచక్షణ జ్ఞానం అనేది మనకి లభిస్తుంది. అందువల్ల భాగవత శ్రవణం చేయడం ద్వారా మనం భ్రాంతి బయటపడగలుగుతాం. నెక్స్ట్ ఏంటంటే దుస్సాంగత్యం. దుస్సాంగత్యం అంటే ఎవరైతే భగవంతుని భక్తి శక్తి చేయొద్దని చెప్తారో వాళ్ళంతా దుస్సాంగత్యం. అందువల్ల అటువంటి సాంగత్యాన్ని వదిలిపెట్టి ఎవరైతే భగవంతుని భక్తి సేవ చేయమని ప్రవర్తిస్తారో వారి సాంగత్యాన్ని మనం ఎప్పుడు తీసుకుంటామో అప్పుడు ఆ సాంగత్యం మనం దూరం కాగలుగుతాం. నెక్స్ట్ శాశ్వతం తెలియని వారు, అంటే ఏది నిజమో ఏది అబద్ధం అని తెలియకుండా ఉండి జీవితం గడిపడం అందని అటువంటి వాళ్ళు కూడా భగవంతుని భక్తి సేవకి లేదా ఆయన శరణ పొందరు. దాన్ని తెలుసుకోవాలంటే ఎట్లా అంటే వాళ్ళు భగవంతుని యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదన చేయాలి. అంటే ఈ భగవద్గీత, భాగవత, ఇతర ప్రాణాలని జ్ఞానాన్ని అర్జించాలన్నమాట. తెలుసుకోవడం ద్వారా అప్పటికి మనకు అర్థమవుతుంది ఏది శాశ్వతమో ఏది శాశ్వతం కాదనే విషయం మనకు అర్థమవుతుంది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదన ద్వారా. నెక్స్ట్ ఏంటంటే కామ ప్రవృత్తులే ఉన్న మనం అందరూ కూడా ఆ యొక్క భావాల నుంచి బయటపడాలంటే భగవంతుని భక్తి సేవ, వైష్ణవ సేవ చేయడం ద్వారా మనం ఈ కామ ప్రవృత్తి భావాల నుంచి బయటపడచ్చు. తర్వాతది ద్వంద్వం నుంచి బయటపడ్డం ఎందుకంటే వాస్తవం ఏదో తనది ఏదో తనది కాదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ జ్ఞానం ద్వారా మనకి ఈ ద్వంద్వం నుంచి బయటపడడం అనేది మనకు సులభమవుతుంది. వాస్తవం అంటే ఏది నిజమో ఏది అబద్ధమో అనే విషయాన్ని అనే జ్ఞానం ఎప్పుడైతే మనం ప్రత్యక్షంగా తెలుసుకుంటామో, అమలు చేస్తామో, ఆ విధంగా చేయడం ద్వారా ద్వంద్వం అనే భావాన్ని సుఖదుఖములు లేదా భయాందోళనలు ఇటువంటి ద్వంద్వాల నుంచి మనం బయటపడడం, కష్ట నష్టాలు, లాభ నష్టాలు ఇటువంటి భావాల నుంచి ద్వంద్వాల నుంచి బయటపడతాం. ఈ ద్వంద్వంలో ఉన్నంతకాలం కూడా మనం భగవంతుడికి భక్తి సేవ చేయడానికి మన శరణాగతి పొందడం అనేది చాలా కష్టం. అందులో ఈ వాస్తవం దానం ఏంటో మనం తెలుసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నది. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క భగవత్ చైతన్యం పరిపూర్ణం చేసుకోవడానికి ఉపయోగించగలను. దీన్ని తెలియకుండా ఉన్నట్టయితే మనం అసన్మతి అంటే మందబుద్ధి కలవాడుగా అవుతా ఉంటుంది. అందులో ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క ప్రాతకాల భక్తి కార్యక్రమాలు, నామజప కీర్తనలు, భాగశ్రవణ్ణి, భక్తుల సాంగత్యాన్ని, ఆధ్యాత్మిక సంపూర్ణని సంపాదనని, భక్తియుత సేవ లేదా వైష్ణవ సేవ చేయడం ద్వారా ఏదంటే వాస్తవం ఏది లేదా అవాస్తవం ఏది అనే విషయాన్ని అటువంటి జ్ఞానాన్ని మనం అర్థించడం ద్వారా ప్రత్యక్షంగా అమలు చేయడం ద్వారా మనకి ఈ ద్వంద్వాల నుంచి బయటపడడం, లేదంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ మిథ్యాహంకారం, భ్రాంతి, దుస్సాంగత్యం ఇటువంటి క్లిష్ట పరిస్థితి నుంచి మనం బయటపడి కృష్ణుని యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన సేవలోకి లేదా భగవంతుని భక్తి సేవలోకి లేదా మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గుర్తించగలుగుతాం. ఒకవేళ అవి చేయకుండా మనం ఉన్నట్టయితే మనం ఈ మానవజన్మ తీసుకున్నా కూడా దీన్ని సక్రమంగా ఉపయోగించకుండా దుర్లభం చేసుకుంటే నిరుపయోగం చేసుకునే వాళ్ళుగా గుర్తించబడతామండి. ఇక్కడ ముఖ్య విషయం ఉంటుంది. అందువల్ల మందబుద్ధి కాకుండా మనం సుబుద్ధి మంచి బుద్ధి గాలిలో తేవగలంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని తీవ్రతగా జపకీర్తన ద్వారా మనం ఆచరించాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో మన చైతన్యాన్ని పరిపూర్ణం అవుతుంది. ఇక్కడ వికసిత చైతన్యమైన మానవ జన్మను అప్రయత్నంగా మనం పొందాం. మనం ప్రయత్నం చేయలేదు మానవ జన్మ పొందడం కోసం. అప్రయత్నంగా వచ్చింది. అప్రయత్నంగా వచ్చిన దాన్ని మనం నీ పాదపద్మాలు బంజి పని భగవంతుని పాదపద్మాలు పూజించినట్టయితే మన జన్మ వేస్ట్ అవుతుంది. అది అవిశుద్ధ బుద్ధి కదా గుర్తించబడుతుంది. అందువల్ల అలా చేయకూడదు. మన యొక్క జన్మని సక్రమంగా ఉపయోగించుకోండి అని ఈ యొక్క ముచ్చుకుందుడు శ్రీకృష్ణ భగవాన్తోని చర్చిస్తూ ఉన్నాడు. ఇంకా రాబోయే శ్లోకాల్లోని అదే ముచ్చుకుందుడు తన తానే చెప్పుకుంటూ ఉన్నాడు. ఓ అజితుడా, దగ్గరపై నా రాజ్యగోపంపై కాలం గడిపి ఉదయం చేసుకున్నాను. తర్వాత భార్యాపుత్రులతోని ధనము రాజ్యపత్ర మిగిలి ఆశిస్తున్నాయి, అనంతమైన చింతల్లో లోనైతున్నాయి అని ముచ్చుకుందుడు తన బాధని శ్రీకృష్ణుడు చెప్పుకుంటున్నాడు. నిజానికి ముచ్చుకుందుడు నేను బద్ధజీవుడు కాడు, కానీ తాను ఆ విధంగా ఉన్నాను, నీ యొక్క భక్తి సేవ మర్చిపోయానంటూ చెప్పుకుంటున్నాడు అనేది తన యొక్క వినయాన్ని పట్టిస్తున్నమాట. అందులో మనం మనకున్న ఈ యొక్క గొప్ప అవకాశాన్ని లేదా గొప్ప లాభాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకూడదండి. ఇక్కడ ముఖ్య విషయం దీనిలో మీకు సందేహం ఉంటే అడగొచ్చు.